ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా స్వామి ప్రేమ తత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం
మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివ్య నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడియాడైన శాంతిధామం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్చరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. స్వామివారు 1962 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రశాంతి నిలయంలో వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా తమ దివ్యోపన్యాసాన్ని భక్తులకు అందజేస్తూ తమ అవతార ఉద్యమంలో 4 ప్రధాన భూమికలు ఆనాడు చెప్పారు. మొదటిది వేద పోషణ, రెండవది విద్వత్ పోషణ, మూడవది భక్త రక్షణ, నాలుగవది ధర్మస్థాపన. ఆనాడు ప్రారంభించినటువంటి వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం నేటికి కూడా ఎంతో వైభవంగా ప్రతి శరన్నవరాత్రులకి ప్రశాంతి నిలయంలో ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ ఏడాది కూడా వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా, దిగ్విజయంగా విజయదశమి రోజు ముగిసింది. ఈనాడు విశేషం ఏమిటంటే, ఈ వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞంలో ప్రధాన పూజారిగా శ్రీ కోట్ల లక్ష్మీ నరసింహశాస్త్రి గారు నిర్వహించారు. ఈనాడు మనతో స్టూడియోలో ఆయన వచ్చి ఉన్నారు. సాయిరాం సార్,
అయ్యా,
మరి ఎన్నో ఏళ్ల స్వామివారితో మీ అనుబంధం, ఎన్నో సంవత్సరాలు మీరు దసరా యజ్ఞాన్ని నిర్వహించడానికి మీరు మీ భార్య గారు స్వామివారి దగ్గరికి వచ్చి ఉన్నారు, ఎంతో అదృష్టం చేసుకున్నారు మీరు. మరి మొట్టమొదటిసారిగా మీరు స్వామివారిని ఎప్పుడు ఏ విధంగా ఎలా తెలుసుకున్నారు చెప్తారా సార్?
స్వామివారి యొక్క అనుగ్రహానికి ప్రప్రథమంగానండి పాత్రలవడానికి ప్రధానమైనటువంటి కారణం బ్రహ్మశ్రీ వాజపేయాదుల రామసుబ్బారాయుడు గారు, మహాలక్ష్మి దంపతులు. వారు స్వామిని నిరంతరం కూడా సేవిస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని మాకు తెలుపుతూ సర్వదేవతాతీత స్వరూపులు స్వామి, వారి యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది, జన్మాంతర సుకృతం వల్ల తప్ప ఇందులో పాల్గొలేమని చెప్పి చెబితే, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటూ ఉంటే వైదిక సంబంధమైనటువంటి ఈ అర్చన సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో స్వామివారు నిర్వహించేటువంటి ఈ వేదపురుష సప్తాహంలో ఉండి దంపతులుగా నేను నా భార్య కూడా సుమారు 10 సంవత్సరాల నుంచి స్వామివారి యొక్క అర్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 4 వేదములు పారాయణ, అట్లనే రుద్రహోమములు, మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి సూర్య నమస్కారములు, రుద్రార్చన చేసినట్లయితే మనకు భద్రం కలుగుతుందని చెప్పి స్వామివారు చెప్పారు.
అవునండి.
ఆ మహా లింగార్చన, అట్లనే మన సంస్కృతికి భారత భాగవత రామాయణాలు పట్టుకొమ్మలని చెప్పారు. ఆ భారత భాగవత రామాయణాలు నిత్యము కూడా పారాయణ. ఈ కార్యక్రమములతో ఇక్కడ వేద పురుష సప్తాహంగా వేదోఖిలో ధర్మమూలం ఉంటుంది మనకి. మన యొక్క ధర్మం అంతా కూడా వేదముల మీద ఆధారపడి ఉందండి. అటువంటి వేద పురుష సప్తాహ మహోత్సవాల్లో స్వామివారి యొక్క ఒకరోజు స్వామిని ప్రార్థన చేసండి, వారి యొక్క అనుగ్రహం కోసం అట్లా సుమారుగా గత 50 సంవత్సరాల నుంచి వారిని ప్రార్థనలు చేస్తూ చేస్తూ ఉండగా ఈ వేదపురుష సప్తాహానికి సుమారు 90 సంవత్సరములు వయస్సు కలిగి రాణమహేంద్రవరం బ్రహ్మశ్రీ కొండావసనులు గారు, వారు నేను ఒక శివాలయంలో ఒక రుద్ర అర్చన జరుగుతుంటే ఉండడం, శాస్త్రి గారు మీరు ఒక శ్లోకాన్ని చదవండి అని చెప్పి వారు చెప్పడం, అప్పుడు నేను ఈ శ్లోకాన్ని పఠనం చేశానండి. అక్కడ
చెప్పండి సార్.
శ్రీమన్ నిర్మల పావనోదక లసచిత్రావతి సత్తటే భాస్వత్పర్తిపురి ప్రశాంత నిలయే పద్మాసనే సంస్థితం శిరిడీ సాయి నవావతార విభవం శ్రీ సత్యసాయీశ్వరం సర్వజ్ఞం ప్రణమామి భక్తవరదం సత్యం శివం సుందరం. అప్పుడు వారు, శాస్త్రి గారు మీరు స్వామి భక్తులా అని వారు అడగడం అండి. వేదపురుష సప్తాహ యజ్ఞం జరుగుతుంది అక్కడ. ఆ యజ్ఞానికి మీరు దంపతులుగా అక్కడికి వచ్చి అమ్మవారి కార్యక్రమాన్ని నిర్వహించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని వారు చెబుతుంటే నాకు శరీరం అంతా కూడా స్వామి వారిలో దైవం మానుష రూపేణ అన్నట్లుగా వారిచే పలికించారేమో అని చెప్పని వారి ప్రేరణతో ఈ యజ్ఞంలో 2008 రావడం అండి. యజ్ఞంలో పాల్గొన్న తర్వాత అండి ఈ యజ్ఞానికి స్వామివారికి పరిచయం చేస్తూ వీరిని తీసుకువచ్చాను శాస్త్రి గారి దంపతుల్ని, నేను ఏమి తప్పు చేయలేదు కదా అని చెప్పి వారంటే స్వామి అప్పుడు వాళ్లు ఏమి తప్పు చేయరు, అన్ని ఒప్పులు నడుస్తాయి అన్న తర్వాత అండి వేద స్వస్తితో స్వామిని వారు కీర్తించారు. మరి శాస్త్రి గారు, శాస్త్ర పండితులు, ఆ దంపతులు ఇవాళ అర్చనకు వచ్చారు, వారు మిమ్మల్ని మా వేద పారాయణ మీరు విన్నారు చక్కగా, వారు కూడా మిమ్మల్ని స్తుతిస్తారని చెప్పంటే అప్పుడు స్వామి వారి యొక్క ఆ సింహాసనం మీద ఉన్నారండి. అట్లా కోటి సూర్యుల యొక్క కాంతి కంటే చాలా ఎక్కువ కాంతితో వారు దర్శనమివ్వడం జరిగింది. అప్పుడు వెంటనే నేను స్వామివారిని మనసులో ధ్యానం చేసుకుంటూ శ్రీమద్దివ్య తపోనిధం బుధనుతం శ్రీ సత్యసాయీశ్వరం భక్తాభీష్ట వరప్రదం గురువరం దుష్కర్మ దోషాపహం విశ్వేశం పుటపర్తి శాంతి నిలయం కళ్యాణ సంపత్ప్రదం లోకారాధ్యం అహం స్మరామి సతతం కారుణ్యవరన్నిధం. అంటూ నమస్కారం చేశామండి దంపతులు. ఆ రకంగా ఈ దసరా యజ్ఞాల్లో పాల్గొనడం, అప్పటి నుంచి అర్చన చేస్తుంటే స్వామివారు ఇవాళ స్వామి వస్తారా దర్శనమిస్తారా అని చెప్పి అనుకుంటుంటే వారి యొక్క రూపం దుర్గా వచ్చిందా అన్నట్లుగా ఆ కుంకుమలో స్వామివారి యొక్క దర్శనమైందండి.
ఉమా కాత్యాయని గౌరీ గిరిజా మేనకాత్మజ అపర్ణ పార్వతీ దుర్గా సాయి మాత దర్శనమసగనయ్య.
సరే, ఆనందానికి మారలేదండి. తదుపరి స్వామికి హారతిస్తుంటే, శాస్త్రి స్వామి రాలేదనుకున్నావు, కుంకుమలో చూశావు, ఈ కుంకుమలో చూసిన దాన్నే ఇంకొకరు ఫోటో తీశారు, వారు రహస్యముగా ఉంచారు, మీరు చెప్పలా, ఆ విషయాన్ని గ్రహించినటువంటి నేను చిరంజీవిరావుని అడిగా, చిరంజీవిరావు గారు ఉండేవారండి ఇక్కడ, అడిగాను, అడిగితే నాకు తెలియదన్నాడు ఆయన, తెలుసుకో అని చెప్పన్నా. తదుపరి స్వామి ప్రత్యక్షమై అమ్మవారి రూపంలో దుర్గాష్టమినాడండి, భక్తులందరినీ కూడా ఆశీర్వదించినట్టు వారి యొక్క అనుగ్రహ భిక్ష దొరికిందండి. ఆ రకంగా ఏ రూపాల్లో స్వామిని అర్చన చేసినా ఆయా రూపాల్లో దర్శనమివ్వటం, శరన్నవరాత్రులలో ప్రత్యేకించింది ఏమిటంటే శారదా శారదారాధ్య శరశ్చంద్ర నిభాననా, శారద శారదుల చేత పూజించబడుతుంటుంటండి, శారదామూర్తుల చేత. అంచేత స్వామికి ఏదైతే వారికి అత్యంత అభిలషణీయమో అటువంటి దర్బారు సేవలు అక్కడ కూడా చతుర్వేద స్వస్తి అది కూడా చెబుతున్నప్పుడు, మంగళహారతులు వారికి ఇస్తున్నప్పుడు అండి ఆ స్వామి యొక్క ఆనందం, అక్కడ స్వామి ప్రత్యక్షమై ఉన్నారా అనేటువంటి అనుభూతులు పొందుతూ పూజ చేసినటువంటి కుంకుమల్లో ఒకరోజు పార్వతిగా, ఒకరోజు ఉభయ దేవేరులతోటి కూడా అట్లా అలా వైకుంఠపురమ్ములు నగరులు ఆమూల సౌసంబుదాపలన్నట్లుగానండి అనేకమైనటువంటి దర్శనాలు ఇచ్చి వేద పండితుల్ని శాస్త్ర పండితుల్ని అందరినీ కూడా అలరింపజేశారు స్వామి. అట్లా ఆ ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉండి రావడం జరుగుతోంది.
మరి వివిధ రకాలైన ఈ పారాయణాలు జరుగుతాయి కదా, మరి ఈ కుంకుమార్చనలో కానివ్వండి, ఈ భాగవత సప్తాహం కానివ్వండి, దేవీ పారాయణం, వీటన్నిటి తాలూకా అంతరార్థం ఏంటి సార్? మనం దాని నుంచి ఏమి నేర్చుకోవాలి? ఇవన్నీ ఒకేసారి ఎందుకు ఇట్లా చేయడం జరుగుతుంది?
ఈ శరన్నవరాత్రుల్లో ఉండి ప్రత్యేకించి శారదా దేవిని మనం అర్చన చేయటం, అమ్మవారి యొక్క అనుగ్రహం, ఇది శరదృతువు అండి. ఈ శరదృతువులో యమదంష్ట్రాకరాళమైనటువంటి వ్యాధులు, మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవటం, వ్యక్తుల్లో ప్రేమ ఇవి కూడా తగ్గడం, తర్వాత భౌగోళికమైనటువంటి ఈ తుఫాన్లు, ఈ రకమైనటువంటి బాధలండి, ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, ప్రజ్ఞారూపేణ సంస్థిత, క్రియారూపేణ సంస్థిత, ఇచ్చారూపేణ సంస్థిత, నమస్తస్యై నమస్తస్యై నమో నమః, అటువంటి తల్లిని అర్చన చేసినట్లయితే అమ్మవారి యొక్క స్వరూపం అండి, గురువుకి అమ్మవారికి తేడా లేదు, స్త్రీ పురుష భేదం అనేటువంటిది అక్కడ లేదండి. ఉండేటువంటిది తల్లి ఒకటే. ఆ పరమేశ్వరుని ఎవరైతే అర్చన చేస్తుంటారో వారికి నిరంతరం కూడా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మనకి సామాన్యంగా నవరాత్రులు, వసంత నవరాత్రులు వస్తాయండి చైత్రంలో, తర్వాత గణేష్ నవరాత్రులు మనం చేసుకున్నాం, ఇప్పుడేమో శారదా నవరాత్రులు, ఏమంటే 9 రోజులు. ఈ 3 9లు మనం మల్టిప్లై చేస్తే 27 వస్తుంది మనకి. ఆ 2 మళ్లీ కలిపినట్లయితే 9 వస్తుందండి. దీన్ని బ్రహ్మ సంఖ్య అని చెప్పారు స్వామి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మవాక్యం అండి ఇది, వేదవాక్యం కూడాను. దీన్నే చక్కగా ఈ వేదపురుష సప్తాహంలో రామాయణ భారత భాగవతాలు పారాయణ చేయడం వల్ల రామాయణాన్ని విన్న, రామశబ్దాన్ని ఉచ్చరించిన ఎక్కర్ణంజలి సంపుటైరహరహ సమ్యక్ పిబచ్చాదరా వాల్మీకేర్వదనార విందగళితం రామాయణఖ్యం మధు జన్మవ్యాధి జరా విపత్తి మరణై అత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోపదం శాశ్వతం. రామాయణాన్ని విన్నా, రామాయణ పారాయణ ఎక్కడ జరిగినా అక్కడ ధర్మం అనేటువంటిది అట్లా ఉంటుంది. కాబట్టి అండి సత్యస్వరూపుడైనటువంటి స్వామి ఈ వేదపురుష సప్తాహంలో అమ్మవారి యొక్క అర్చనతో పాటుగా రామాయణ పారాయణ పెట్టారు అక్కడ. అట్లనే భాగవతం అండి, దేవీ భాగవతం. ఈ దేవీ భాగవతంలో ఉండేటువంటి ఆ శ్లోకములు, అందులో ఉండేటువంటి చక్కటి కథలు గాథలు వినడం ద్వారా మనలో ఉండేటువంటి ఆ మానసికమైనటువంటి కాఠిన్యత అది కూడా పోయి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ఏమండి దేవీ భాగవతం. అట్లనే మామూలు భాగవతం, భాగవతాన్నండి మరి వ్యాసుడు మహానుభావుడు ఆయనకి ఎన్ని రాసినా, భారతం రాసినా, ఏం రాసినా మానసిక ప్రశాంతత కలగలేదు. నారదులు వారు అట్లా పెడుతూ, ఏమయ్యా నువ్వు ఇట్లా ఉన్నావు, సామాన్యుడు కాదు నువ్వు, వేద పరమార్థ విధాం వర వ్యాససన్ముని భారత మహాకవి శేఖర జ్ఞానమూర్తి సర్వాగమ తత్వవిత్తమ శతంబుజకంబు పటీర వస్తుషారాగ సమాన కీర్తి విభవ. ఇన్ని విశేషణాలతో వేదములను చక్కగా అట్లా ఇట్లా ఉండేటువంటి వాటిని సరిచేసి అష్టాదశ పురాణములు ఇచ్చి ఉన్నటువంటి నువ్వు ఇట్లా విచారంగా ఉండడానికి కారణం ఏమిటంటే, ఏమోనయ్యా అట్లా అంటే, అప్పుడు మీరు చెప్పినటువంటి వాటిల్లో పరమాత్మకి సంబంధించినటువంటి, దైవ సంబంధమైనటువంటి, భాగవతులకు సంబంధించినటువంటి ఆ గాథలు విశేషంగా ఉన్నట్లయితే ప్రశాంతత కలుగుతుంది. అంచేతన మీరు తక్షణమే భాగవతాన్ని రచన చేయాలి అని చెప్పి అన్నవండి. మరి ఆ భాగవత రచన ద్వారా భగవాన్ భాగవత ప్రియ స్వామికి భక్తులంటే చాలా ఇష్టం. ఏమండి భక్తి, భక్తి కూడా అట్లాగే. అంచేత స్వామి కూడా బ్రహ్మనామంబు పలుకని బ్రతుకదేలా స్వర్గ సౌఖ్యంబులున్నను సుఖము గలదే ఎన్ని సంపదలున్నను ఏమి ఫలము భక్తి లేకున్నా బంధ విముక్తి కలదా. భాగవతాన్ని పారాయణ గ్రంథంగా నిర్ణయం చేశారండి. మరి తర్వాత ఆరోగ్యం భాస్కరాదిచ్చే సప్తాశ్వర సమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని ఈ భానుసప్తమి గాని భానువారంలో కనుక అర్చన చేసినట్లయితే, అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చే మనకి వేదంలో ఉండే అరుణంతో కలిపి వేదాన్ని పారాయణ చేసినట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. ఆ కారణంగా ఇక్కడ మనకి ఈ వేదపురుష సప్తాహంలో సూర్య నమస్కారములు. ఏమండి అట్లాగనే స్వామి రుద్రనామము జపియంప భద్రమగును భక్తులారా రుద్రాధ్యాయము విడువక చదువుడయ్యా
ఈశుడే సాయీశుడే సర్వము ఇహమునందు అనుచు పల్కెను సాయీశుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా.
అంచేత ఆ రుద్ర అభిషేకాలు అవి కూడా పెట్టారండి, లింగార్చన పెట్టారు. ఇక ఎప్పుడైతే మనకి కార్యక్రమాలు జరుగుతున్నాయో హోమం కూడా మన యొక్క శాస్త్ర మర్యాదలో జపము హోమము తర్పణములు అని చెప్పుంటాయండి. అట్లనే చక్కగా రుద్రహోమం ప్రతిరోజు కూడా హోమాలు చేసినట్లయితే, దాన్ని చూసినట్లయితే చక్కటి మనకి అన్ని రకములైనటువంటి ఆది వ్యాధులు అవి పోతాయి. ఏమండి, మానసిక వ్యాధి వేరు శారీరక వ్యాధి వేరు. మానసిక వ్యాధి పోవాలి అంటే స్వామి యొక్క చింతన కావాలండి. ఆ కారణంగా ఈ శరన్నవరాత్రులలో కలశస్థాపన దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమములు ఒకదానికొకటి సంపుడి చేసండి, వాటి వల్ల వచ్చేటువంటి ఫలితములు ఏవైతే ఉన్నాయో ఏకక్రియా ద్వధిక్రి అంటారంటే ఒక పని చేయడం వల్ల రెండు ప్రయోజనాలు. కానీ ఇక్కడ స్వామి ఏమిటంటే ఒక పని వల్ల అనేకమైనటువంటి, ఎవరైతే చక్కగా ప్రశాంతి నిలయంలో ఈ వేద పురుష సప్తాహంలో అట్లా పాల్గొంటారో చూస్తారో శ్రవణం చేస్తారో ఏకకాలంలో సంగీతమండి సాహిత్యము నృత్యము అమ్మవారికి బాగా కావ్యాలాప వినోదిని ప్రతి నిత్యం కూడా అష్టోత్తరనామాలతో సహస్రనామాలతో ఖడ్గమాలతో సాయి అష్టోత్తరములతో ఈ కార్యక్రమములు జరుగుతూ ఉండడం వల్ల ఏకకాలంలో ఇన్ని కార్యక్రమాలు స్వామి ఏర్పాటు చేసి ఈ ఫలితాన్ని వారు పొందడం జరుగుతోంది. అంచేత ఈ కార్యక్రమాలన్నీ అట్లా వేదపారాయణ నలుగురు వేద పండితుల చేత పారాయణ చక్కగా అంటే ఈ 7 రోజుల్లోనూ కూడా ఆ వేదం పూర్తిగా అవ్వాలండి. అటువంటి వేదపారాయణ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అట్లనే మరి సాయి కులవంతులు చక్కగా మహాత్ములైనటువంటి ప్రశాంతి విద్వన్ మహాసభలు నాటి నుంచి కూడా చక్కగా ఆ విద్వాంసుల చేత ప్రవచనములు చెప్పించండి. ఆ ప్రవచనములు వినడం ద్వారా అయితే వింటేనే మోక్షం వస్తుందంటే భాగవతాన్ని వినడం వల్ల ఆ సుకుని నోట ద్వారా విన్నాడండి పరీక్షిత్తు, 7 రోజుల్లో మోక్షం వచ్చింది. 9 భక్తి మార్గాల్లోనూ కూడా శ్రవణం మొట్టమొదటిది వినడం అండి. అంచేత అటువంటి వినికిడి పెట్టారు ఇక్కడ స్వామి. ఏమండి, అట్లాగే చెవులకి నేత్రములకు మేధస్సుకు అన్నింటికీ కూడా ఏకకాలంలో చక్కటి స్థితిని కల్పించి నభూతో నభవిష్యత అన్నట్లుగా ఇన్నిట్ల పెట్టడం వల్ల ఆరోగ్య సంబంధమైనటువంటి ధన్వంతరీదేవి యొక్క అనుగ్రహం అండి. అట్లనే మరి ఈ సాహిత్యంలో ఉండేటువంటి ఈ భక్తి మార్గంలో మిగిలిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏకకాలంలో మనకి ఈ అంటే 7 రోజులు సాప్తాహ్నిక దీక్ష అంటే సప్తైతే మోక్షదాయక అన్నారు. అయోధ్య మధుర మాయ కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి జైవ సప్తైతే మోక్షదాయక ఆ 7 నండి సప్తకుల పర్వతాలు సప్త ఋషులు. అంచేత ఇక్కడ స్వామి అనేక మంది మహాత్ముల యొక్క సన్నిధానంలో ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి మహాత్ములు ఎంతో మంది పాల్గొన్నారండి. వారి యొక్క అమూల్యమైనటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది.
చాలా బాగుంది సార్. స్వామి ఒకసారి చివరిలో మనం ఏ మంత్రం చెప్పినా సరే భజనల ముగించినప్పుడన్నా ఓం శాంతి 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 అని 3 సార్లు అంటారు. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక ఈ 3 సమకూర్చి స్వామి ఈ విధంగా శరణనవరాత్రుల్లో మనకి వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞంగా ఒక కంప్లీట్ ప్యాకేజ్ గా మనకి స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కి ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందటానికి స్వామి ఈ విధంగా మనకి సహాయం చేస్తున్నారు. మరి మనం భక్తులుగా ఈ నవరాత్రుల్లో చేయవలసినటువంటి సాధన ఎలా ఉండాలి అనేది కొంచెం చెప్తారా?
కేవలం అండి, ఇంకేదంటే ఇప్పుడు ఈ శరన్నవరాత్రులు అయిన తరువాత అంటే స్వామి కూడా చెప్పారు, స్వామి ఈ కార్యక్రమాలన్నీ ఎప్పుడు చేయాలండి, మేము దీనికి ఒక సీజను రీజను లేదు, నిత్యం నిత్యం ప్రతి నిత్యం జరగాలండి. అయితే ఇక్కడ ఏమిటంటే ఈ శరన్నవరాత్రులలో జరిగినటువంటి ఈ కార్యక్రమాల్లో భాగవత పరంగా పారాయణలో మనకి చెప్పారండి. ఇంకేతనంటే ఈ విశ్వాంతరాళం అంతా కూడా స్వామి తప్ప మందేమి కాదు, దానికి భాగవతంలో అనేకమైనటువంటి పద్యములు మనకి సాక్ష్యభూతమై ఉన్నాయి. అంచేతన ఇక్కడ దేహమునకు దేహికి ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎంతవరకు ఉంటాయి అనేటువంటిది భాగవతం ద్వారా నువ్వేం తెలుసుకున్నావో అది జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చెయ్యి. ఇంచేతంటారా, చెప్పుట తేలిక చేయుట కష్టము, దాతకైన వాని తాతకైనా. ఏమండి అట్లనే బ్రాహ్మీ ముహూర్తంలో మహాత్ములు మహానుభావులు కూడా వారు అనుష్ఠాన సంబంధమైనటువంటి ఆ తేజస్సుని ఓజస్సుని మనకిస్తారు. అది పొందడం కోసం నువ్వు తెల్లవారుజామున లేవయ్యా అని చెప్పి ఈ నగర సంకీర్తన ఇట్లా చేయడం ద్వారా ఇది పొందు. అట్లనే లలితా సహస్రనామములు చదివావు ఈ వేదపురుష సప్తాహంలో, అష్టోత్తరములు చదివావు, అన్ని చదివావు. ఈ అన్ని చదివిన తరువాత నామములు చదవడమే కాకుండా అందులో ఉండేటువంటి విశేషములు ఏవైతే ఉన్నాయో, ఏవి చెయ్యాలో ఏవి చేయకూడదో, అమ్మ యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుందో, మాతృదేవిని ఎట్లా చూడాలో, వేదం చెప్పినా శాస్త్రం చెప్పినా పురాణాలు చెప్పినా నమాతు పరదైవతం నగాయత్ర్యా పరం మంత్రం, తల్లికి మించిన దైవము లేదు. అటువంటి తల్లిని మనం ఇక్కడ ఆరాధన చేస్తున్నాం, మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళిగా. ఇక్కడ ఏమండి, అట్లనే సూర్య నమస్కారముల ద్వారా నువ్వు ప్రతిరోజు సూర్యోదయానికి నువ్వు ముందు ఆనందోదయాన్ని పొందాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ప్రణవనాదం చేసుకుని చక్కగా సూర్యోపాసన చేసినట్లయితే మంచి ఆరోగ్యం వస్తుంది. అట్లనే విరాట్రాజు కొలువులో ఉన్నప్పుడు ధర్మరాజు కూడా సోదరులను పిలిచి ద్రౌపదిని పిలిచి మన గుట్టు చప్పుడు కాకుండా ఇప్పుడు ఇక్కడ కాలక్షేపం చేయాలంటే ఎవరిని ప్రార్థించాలి, అమ్మవారిని ప్రార్థించాలి, అమ్మ యొక్క అనుగ్రహం తప్ప రెండవది లేదు. వాణీదే సౌఖ్య జీవనము, వాణీదే పౌరుషము ప్రతిష్టయం, వాణీదే ప్రాభవంబు పరువంబు కులంబు గుణంబు, వాణీదే యవ్వానికి నీ అనుగ్రహము వార్ధిసుత ఇసుమాత కల్గును, మానవలోకమందు అతడే మాన్యుడు గణ్యుడు ధన్యుడమ్మరో. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనండి. అంచేతన ఆ అమ్మని అర్చించడం ద్వారా నీ దైనందిన జీవితంలో ఇక్కడ ఏ కార్యక్రమాలు జరిగాయో, రుద్రాభిషేకము గాని మిగిలినటువంటి అర్చనలు గాని ఇవన్నీ కూడా ప్రతినిత్యము నువ్వు చేయాలి. అనామనాయం అంటే ఆమనాయం ఉండాలి తప్ప ఆమనాయం లేకుండా ఉండకూడదు. అదే స్వామి మనకు మామూలుగా ఇంచేదంటారా, శుక్లాంబరధర శుక్లాంబరధర, ఆ శుక్లాంబరధర అనేటువంటి ఆ మంత్రాన్ని నిత్యం నిత్యం చెప్పు. శుక్లాంబరధర గణపతి మంత్రం నిత్యం నిత్యం చెప్పో చెప్పో, నిత్యం అంటే మనకింకా అర్థం అవదేమో అని చెప్పి ప్రతి నిత్యం నిత్యం చెప్పో చెప్పో నాన్న ప్రతిరోజు. ఇంచేతనంటే వారం వారం అంటే ఏమండి, వార శబ్దానికి ఏకవార నగలని చెప్పి ధరించేవాళ్ళ పూర్వం. తెలుగు వారము వేరు, సంస్కృత వారము వేరు, అది వీక్లీ, ఇది ఎట్లా కాదు. నిత్యం నిత్యం చెప్పో చెప్పో అని చెప్పానండి. శాస్త్రాల్లోనూ ఇతిహాసాల్లోనూ పురాణాల్లోనూ మనకేం చెప్పారు అవన్నీ కూడా ఆచరించేటువంటివి. ఈ సప్తాహ దీక్షలో ఇవి మీరు ఆచరించినట్లయితే మిగిలిన వాళ్ళు కూడా యజ్జద్ ఆచరతి శ్రేష్ఠ లోకస్థ అనువర్తతే, మీరేం చేస్తే మిగిలిన వారు కూడా అది చేస్తారు కాబట్టి అది చేసుకోండి అనడానికి ఈ రకంగా స్వామి మనకి ఇది సాధన చేసినట్లయితే. సాధన సాధనమేవా, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, అలసత కూడదించుకయు అధ్యయనమున బోధనమున. ప్రిపరేషన్ బాగుందనుకోండి ప్రజెంటేషన్ బాగా ఉంటుంది, ప్రిపరేషన్ బాగలేకపోయినట్లయితే ప్రజెంటేషన్ కొంచెం. అంటే ఇదంతా మనకి ఇచ్చాయని ఎవరంటే ఆ భగవాన్, ఆ సరెండర్ అయిపోయి ఆ కమిట్మెంట్ వచ్చి ఇక ఎట్లాగా మామూలు పరిస్థితుల్లో భాగవతంలో చెప్పినట్లుగా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనే స్థితి రావడానికి ముందు ఈ సాధన చేసినట్లయితే ఈ అనుగ్రహాన్ని పొందగలమని చెప్పి ఈ వేద పురుష సప్తాహంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో ఇంచేదంటారు రామాన్న మోక్షాన్ని ఇస్తాడు. రమయతీతి రామ ఆనందాన్ని కలిగించేటువంటి వాడు,
దేవి సర్వభూతేషు, ఆ అమ్మ యొక్క నామాన్ని స్మరించిన నామ పారాయణ ప్రేత అమ్మాని పిలిస్తే చాలటండి, ఆవిడ ఎంతో ఆనందాన్ని పొందుతుంది. అట్లాగే ఈశ్వరుడు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివో శివాయ గురవే నమః. పర్తిపురమున వెలసిన సాయి విభుడు రామేశ్వరమేముగాని, ఈ పురము ఇది సాయీశ్వరముగా యుగయుగముల స్థిరత్వమును పొందునుచు యుగయుగముల యుగయుగముల ప్రేమాస్పదుడగు సాయి జనించిన పర్తి విశ్వశాంతి సౌభాగ్యముల పొందునయ్యా
అంటూ మహాత్ములే, మహానుభావులు కూడానండి. అంచేతండి, ఇది గనక మనం ఆచరించినట్లయితే చాలా వృద్ధిలోకి రాగలం. మరి ఈ భారత భాగవత రామాయణాలు కూడా ఎట్లా, రుద్రం కూడా మీకు చాలా ఎంచేతనంటే ఒక సమయంలో పార్వతీ అమ్మవారు అడిగిందండి పరమేశ్వరుణ్ణి, కేనోపాయేన లఘున, విష్ణు సహస్రనామాల్లో ఉంది, ఏ ఉపాయం చేత ఈ కలియుగంలో ప్రజలు మోక్షాన్ని తేలిగ్గా పొందగలరు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అమ్మా పార్వతి మంచి ప్రశ్న వేశావు, రామశబ్దాన్ని మూడు సార్లు ఉచ్చరించినట్లయితే అది సహస్రనామములు. అయితే మరి రామనామాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తే శ్రీరామ రామ రామ అంటే ఎట్లా అవుతుందండి సహస్రనామం? మరి మీరు మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయగలరా? ఇంచేతంటే సాధ్యాసాధ్యములతో నిమిత్తం లేదు, దేన్నైనా అట్లా చక్కగా చెప్పేటువంటి వివరించేటువంటి శక్తి మనకు హైందవ సంప్రదాయంలో గణిత శాస్త్రం కానివ్వండి, విజ్ఞాన శాస్త్రం కానివ్వండి, సాహిత్య శాస్త్రం కానివ్వండి, భరతఖండం చక్కని పడియావు స్వామి అనేక సార్లు ఇంచేత ఇక్కడ జన్మించడమే ఏనాడో పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం అని చెప్పన్నారండి. అయితే ఇక్కడ మరి శ్రీరామ రామ అనేటువంటిది ఎట్లా అయింది సహస్రనామం అన్నట్లయితే వివరణ చెప్పడంలో శ్రీ శ్రేయస్కరమైనటువంటిది అక్కడ ఉంచండి. రామ రామ అన్నప్పుడు రామ ఏమండి, ఈ రామలో రెండు అక్షరాలు కనపడుతున్నాయి మనకి, శ్రీరామ రామ రామేతి ఏమండి. అయితే ఇక్కడ భాషాశాస్త్రపరంగా తీసుకున్నట్లయితే ఎరలవా అంతస్థ అని చెప్పి యా రా లా వా అంతస్థ ఏమంటే శహషహ ఊష్మాణ అని ఉన్నాయి. అంచేత రామశబ్దంలో ఆ రకారాన్ని పాప్పాబాబ్బామాల్లో ఆ ఐదో అక్షం ఉంటుందండి, ఆ ఐదో అక్షాన్ని అక్కడ పెట్టి ఏమండి ఈ రామశబ్దంలో రెండున్నాయి కదా, ఐదుని రెండు పెట్టి వెచ్చవేసినట్లయితే పది అయినట్లయితే ఆ పదిని ఎన్నిసార్లు అన్నారు? మూడు సార్లు జయ శబ్దాన్ని పెట్టి రామ ఉచ్చరించండి. అయితే ఈ పదిని మీరేం చేస్తారంటే మూడు సార్లు వేయండి, టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ వేయండి, పది పదులు వంద, వంద పదులు వెయ్య, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఆనందాన్ని పొందండి. అంచేతన ఆచరణ అనేటువంటిది చాలా విశిష్టమైంది కాబట్టి ఏ మహానుభావుడు యుగయుగాల్లో మనకి కేవలం ఈ కలియుగంలో కలిపురుషుడు యొక్క ఇది గట్టిగా ఉంటుందండి. అందులోంచి మనం పోవాలి అంటే వేదములు శాస్త్రములు పురాణములు ఇతిహాసములు అట్లా ఉన్నా నామస్మరణాద్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదానుహరే. ఎల్లవేళల ఆ ఇత్తోటండి ఈ చూసినట్లయితే ప్రకృతి కూడా ఆనందాన్ని పొందుతుంది. దానికి తార్కాణంగా ఎప్పుడైతే ముహూర్తం పెట్టి కలశస్థాపన చేసి ఇక్కడ వేదపురుష సప్తాహం ప్రారంభమైందో కాలే వర్షతు పర్జన్య పృథివీ శశిశాలిని దేశోయం క్షాభరహిత, చక్కగా వర్షం పడిందండి. దైవానుగ్రహం వేరు, మానవుడు చేసే కృషి వేరండి. మనం చేస్తే యువకుని నూతులు తవ్వుతాం మోసుకొస్తాం, కానీ పర్జన్యుడు పడ్డాడు, పడేపటికి మొత్తం అంతా కూడా హాయిగా నదీమతలు చక్కగా ఆనందమయ్యి వర్షములు బాగా పడి
వాతావరణం చల్లబడి చక్కగా. దీనికి అంతటికీ కూడా కారణం ఏంటంటే ఆ సాయిమాత యొక్క అనుగ్రహం. ముందండి మనకు కావలసింది నమ్మక చెడిన వారలున్నారు గాని నమ్మి చెడిన వారలేనాడు లేరు, నిన్నమ్మిన వానికన్నటికి నాశము లేదు గదమ్మ శంకరీ. ఫెయిత్ డీల్స్ ది మ్యాన్ బట్ నాట్ ఫేట్. ఏమండి అది? మరి భాగవతంలో కూడా రుక్మిణి నమ్మితి నా మనమ్మున సనాతనుడైన ఉమామహేశ్వరన్, పార్వతీ పరమేశ్వరులు మీరు ఆది దంపతులు, మిమ్మల్ని నేను నమ్మానని చెప్పింది ఆవిడ, ఇంచేత పెళ్లి కోసం కృష్ణ పరమాత్మతో నాకు పెళ్లి కావాలా, ఆయన అంటే నాకు ఇష్టం, నేను అంటే ఆయనకి ఇష్టం ఏమిటో తెలియదు. ఈ లోపల ఏం చేసిందండి ఆవిడ, ఒక విప్రుణ్ణి పిలిచి కాస్త రాయబారిగా ఒక లేఖ ఇచ్చి పంపింది, స్వామికి నమస్కారం చేసుకుని ఆయన కూడా ఆమె అంటే నాకు ఇష్టమే అన్నాడు. అంచేతన భగవానుడు మనకి చెప్పినట్లుగా మొత్తము అంతా కూడా ఇదంతా కూడా స్వామి యొక్క కనుసన్నంలో ఉంది. దైవ సంకల్పం వినా తృణమపిన చలతి, దైవానుగ్రహం లేదే ఓ గడ్డిపోత కూడా వెళ్ళడానికి వీల్లేదండి. అంచేత ఇవన్నీ కూడా నిత్యము మనం శాసనంలో పెట్టుకున్నట్లయితే దానికే మనకి స్వామివారు తెల్లవారుజామున మీరు లేవగలిగినట్లయితే మహానుభావులంతా వచ్చి నీకు ఆశీస్సులు ఇస్తారు. బ్రాహ్మీ ముహూర్తం సూర్యోదయానికి ముందండి. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. 21 సార్లు ఓంకారం చెప్పారు స్వామి. సుప్రభాత సేవ చెప్పారు నగర సంకీర్తన. ఈ శరీరమే ఒక నగరం అండి, లోపల ఉన్నాడు భగవాన్. ఆయన యొక్క ప్రేరణ వల్ల ఈ ఎప్పుడైతే ఇక్కడ మనం విషయాలు తెలుసుకున్నామో అవన్నీ కూడా నిత్య నైమిత్తికంగా ఆచరణలో పెట్టినట్లయితే నేను చాలా సంతోషిస్తాన్నారు. అంతే ఇక్కడ జరిగిన కార్యక్రమాలన్నీనండి ఈ రకంగా పారాయణల ద్వారా లలితా సహస్రమును అందులో ఉండేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గ్రహించడం ద్వారా, లేదా మీకు నిత్య నైమిత్తికాల్లో ఎంతవరకు వీలుంటే ఎవరి యొక్క శక్తిని బట్టి, శక్తికి మించి చేయాల్సింది లేదండి, ఏమండి ఎంతవరకు శక్తి అనతిక్రమ్య అట్లా చేసుకున్నట్లయితే రామాలో రాన్న మోక్షాన్ని ఇస్తాన్నాడు, మరాన్న మోక్షాన్ని ఇస్తాన్నాడు, ఏమండి అట్లా మరి ఈశ్వర ఈశానుని యొక్క ఈశావాస్యమిదం సర్వం ఇదంతా కూడా ఆయన యొక్క ఇదిమే ఆధారపడి ఉంది. బ్రహ్మ విష్ణువు కూడా ఆ ఈశ్వరుడి దగ్గర అరుణాచలంలో అక్కడ మరి మహానుభావుడు ఉదయించాడు. ఆ ఉదయించిన దాన్నే మొట్టమొదటి స్వామి ఏమి లేదు, గురువు యొక్క పాదములు నువ్వు మనస్సులో పెట్టుకోగలిగినట్లయితే మానస భజరే గురుచరణం దుస్తర భవ సాగర తరణం. దుస్తరమైనటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి బాధలు కలిగించేటువంటి ఈ సంసార సాగరాన్ని దాటాలి అంటే గురువు యొక్క పాదాలు నీ హృదయంలో పెట్టుకో, గురువు యొక్క హృదయాలు పాదములో పెట్టుకోవాలి అన్నట్లయితే నీ యొక్క హృదయం చాలా బాగా ప్రశాంతంగా ఉండాలి, బాగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, కోపం ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు, అసూయ ఉండకూడదు, రాగద్వేషములు ఉండకూడదు. అయితే ఉండాల్సింది ఏమిటి? ప్రేమ. గోపికలు ప్రేమతో తరించారు, ప్రేమకు మించింది లేదు అనండి మనకి ఈ అన్నిటి సారం కూడా స్వామి లవ్ ఆల్. అయితే మనం అనుకోవచ్చండి ఈ రేడియోల ద్వారా, మీడియముల ద్వారా, లేకపోతే ఆడియోల ద్వారా, వీటి ద్వారా లక్ష్మీనరసింహశాస్త్రి చెప్పినా, ఇంకొకరు చెప్పినా చెప్పిందే చెప్పిస్తున్నారేమిటండి కనుక అన్నట్లయితే శ్రోతలు అది వంటపట్టే వరకు శంకర భగవత్పాదులు అట్లా చెప్పుకుంటూనే ఉండాలి. దస్తూరి బాగుపడే వరకు కూడా రాసిందే రాయి, తినేదే తిను, కానీ తినేదే ఎన్నాళ్ళు తిన్నని చెప్పి అనుకో, కంచేదంటే ఆరోగ్యం పాడైతే మళ్ళీ గోధుమలోకి వెళ్లాల్సి వస్తుంది. అంచేత దినయామిన్యవు సాయం ప్రాత శశిరవసంతవు పునరాయాత కాలహ క్రీడతి ఆయుహు గచ్చతి. సూర్యోదయం అయిందండి, మళ్లీ అవుతోంది. చంద్రోదయం వచ్చింది, శరణవరాత్రులు చేశాం, మరల శరణవరాత్రులు ఎప్పుడని చెప్పి చూస్తున్నాం, సంధ్యావందనం చేశాం. ఇదేమిటంటే ఈ సృష్టిలో ఎట్లా ఆదివారం అయింది, మళ్ళీ ఆదివారం రావద్దంటే ఎట్లా ఉంటుంది? వస్తుంది
వస్తుంది.
అమ్మ నాన్నలు ఇంట్లో ఉన్నారు, సేవ చేస్తున్నాం. అమ్మ నాన్నల్ని రోజు చూడాలంటే ఎట్లాగండి మొహం మొత్తుతోంది అనేవాడు ఉంటాడా? ఉండడు. ఏమంటే సూర్యభగవాను రోజు చూడగలమా? చేసిందే చేస్తున్నాం, తిన్నదే తింటున్నాం, వెళ్లిన తోటకే పెడుతున్నాం, మృక్కనేటువంటి దైవానికే మృక్కుతున్నాం. వేదములు పారాయణ చేసినా, గణేషుని ప్రార్థించినా, ఏం చేసినా ఆ సమయంలో చదివేటువంటి మంత్రములు అవే తప్ప వాటిని మార్చేటువంటి పరిస్థితి ఏది లేదండి. దీన్నే స్వామి మనకి ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఎ జాయ్ ఫర్ ఎవర్.
కరెక్ట్.
అది భూత భవిష్యత్ వర్తమానాల్లో ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని భగవాన్ చెప్పారు. అంచేతండి మొహం మొత్తే కావు. ఎంతవరకు విన్నా, ఎంతవరకు చేసినా, ఎంతవరకు అర్చనలు చేసినా బాగుంటుందని చెప్పి ఈ సప్తాహ దీక్షలో జరిగేటువంటి ఇక్కడ జరిగే కార్యక్రమాలకి నీ శక్తి వంచన లేకుండా నీ సాధన నువ్వు చేసుకున్నట్లయితే జపతప సాధనంబులను శ్రద్ధగా చేయుము మూడు సంధ్యలను. ప్రాత సంధ్య, మధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య. ఇవి నువ్వు జాగ్రత్తగా చేసినట్లయితే జపములు చేయునాడు ఆ తపములు చేరబో. జకారో జన్మనాశాయ, పకారో పాపనాశనం. అంచేత నాన్న ఇది మనిషి అయి పుట్టావు కాబట్టి ఆచరించు. ఇవి ఆచరించడం వల్ల అండి ఏమిటి మాకు లాభం? కొంతమంది అడుగుతుంటారు, ఏమంటే లాభం ఏమిటి మనకి, మాకేమైనా కలిసి వచ్చేది ఏమైనా ఉందా? లాభములు కలిసి వచ్చేవో ఏమిటో మాకు తెలియదు, కానీ దానికి భిన్నమైనటువంటివి రావు. ఆరోగ్యం బాగా ఉంటే చాలు, మానసిక ప్రశాంతత ఉంటే చాలు, అంతకు మించింది ఏమక్కర్లేదండి. అట్లా ఈ సాధన చేసినట్లయితే వారు కృతకృత్యులవుతారు.
చాలా బాగుందండి. అంటే ఇన్ని వివిధ రకాలైన కార్యక్రమాలు మన కోసం స్వామి ఒక దగ్గర సమకూర్చి మనం సాధన చేసుకునేటట్టుగా చేస్తున్నారు. సో దీనికి మన వంతు ప్రయత్నం కూడా మనం చేస్తే మన సాధన ఇంకా త్వరపడి భగవంతుణ్ణి చేరడానికి ఇంకా మంచిదవుతుంది, తోడ్పడుతుందని నా ఉద్దేశం సార్. చాలా బాగా చెప్పారు. ఇక్కడ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను.
చెప్పండి.
స్వామివారి దివ్య సన్నిధానంలో ప్రతి నిత్యం వేద పారాయణ జరుగుతుంది, పొద్దున్న సాయంకాలం. స్వామివారు 1962లో చెప్పినట్టు వేద పోషణ, విద్వత్ పోషణ, ధర్మస్థాపన, భక్తరక్షణ ఇవన్నీ వారి అవతార కార్యక్రమాలుగా ప్రకటించారు స్వామి. ఈ వేద పోషణ గురించి, స్వామి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం గురించి కొంచెం చెప్పండి సార్.
ధర్మం అంతా కూడా వేదముల మీద ఆధారపడి ఉంది. ఏమండి అయితే వీధి జ్ఞానే తెలుసుకోవడం అనేటువంటిది ఏమండి అయితే వేదములను అభ్యసించడం వల్ల, అయితే వేదములకు అర్థం తెలియకపోతే ఎట్లాగండి? వేదార్థము మాకు తెలియాలి కదా. అది శ్రవణ మాత్రం చేతే శృతులు స్మృతులండి. ఏమండి అంచేత శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరోతి శంకర శుభాలు ఇచ్చేటువంటి వాడండి. అంచేత స్వామి వేదాల్ని ఉద్ధరించి వేదాన్ని పోషించి వేదములు ఎక్కడైతే పోషించబడతాయో, వేదానాం సామవేదోస్మి అన్నారు, వేదాల్లో సామవేదం నేను. ఏమండి అంచేతన ఈ చతుర్వేదములను కూడా చక్కగా పోషణ చేసి ఆ వేద పండితుల యొక్క ఆశీస్సులు పొంది వాటికి ఇతోధికమైనటువంటి రక్షణ మనం కల్పించినప్పుడు, ఇంతే దశావతారాల్లో కూడా వేదోద్ధార విచారమతే సోమకదానవ సంహరణే మీనాకార శరీరనమో భక్తంతే పరిపాలయమం. దశావతారాలు కూడా అట్లా వచ్చాయండి. ఆనాడు స్వామి దశావతారాల్లో మత్స్యావతారంలో వేదాలను ఉద్ధరించాడు. ఎవరైతే వేదములను ఉద్ధరిస్తారో వేద విధులను గౌరవించటం, వేదాధ్యయనం చేసేటువంటి వారికి తగినటువంటి ఇది చేయడం, అందులో ఒకటండి స్వామి ఏమిటంటే ఇక్కడ చక్కగా అందరూ అధ్యయనము చేయాలి, కేవలం ఒకే వర్గము కాకుండా మానవులందరూ కూడా, మానవుడై పుట్టిన ప్రతివాడు కూడా. అయితే ఒకటండి మీకేమిటి ఇక్కడ ఉదాత్తం అనుదాత్తం స్వరితాలున్నాయి ఇందులో. స్వరములు జాగ్రత్తగా చెప్పాలి. ఏమంటే స్వరములు జాగ్రత్తగా చెప్పినట్లయితే అథర్వణ వేదం వచ్చేప్పటికి మీకు ఆటం విషయములు అవన్నీ కూడా బాగా అందులో మీకు కనపడతాయి. సామవేదం వచ్చేప్పటికి సంగీతం అది కనపడుతూ ఉంటుంది. భగవంతుడు కూడా ఆ వేదాలకి అట్లా కట్టుబడి ఉన్నాడని మహానుభావుడు. ఇక్కడ కూడా మనకేమిటంటే వేద పురుష సప్తాహము, దీనికి నామకరణం కూడా స్వామి ఆనాడు దిగ్దంతులతో మహానుభావులతో ఉప్పలూరి గణపతి శాస్త్రి గారు, రిమెళ్ల ప్రకాశ్ శాస్త్రి గారు, వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అష్టాదశ పీఠాల్లో పీఠికాపురి అండి అక్కడ, అటువంటి వారి సమావేశంలో వారి యొక్క సలహాలు సంప్రదింపుల ద్వారా వేదాన్ని ఉద్ధరించాలని చెప్పని ప్రత్యేకించి ఈ వేద పురుష సప్తాహాన్ని అప్పటి నుంచి కూడా ఇట్లా కొనసాగుతూ ఏమండి ఇవాళ మరి స్వామివారి యొక్క ప్రశాంతి నిలయంలోనే ప్రతిరోజు కూడా ఇక్కడ వేదస్వస్తి జరుగుతూ ఉంటుంది, వేదపారాయణ జరుగుతూ ఉంటుంది, నిత్యము కూడా ఆ వేద సంబంధమైనటువంటివి అవన్నీ కూడా ఇస్తున్నారు. అయితే ఈ వేదం ఎక్కడైతే ధ్వని కలుగుతూ ఉంటుందో, వేదం ఎక్కడైతే ఆ పఠనం జరుగుతూ ఉంటుందో, మామూలుగా మీకు ఆవు పాలు పితకడానికి ఒక బొట్టు మనకిట్ల ఆ పాత్రలో పడ్డానికి పడేటువంటి సమయం ఎంత అవుతుందో అంతేనా విన్నా మనం ఇందులోంచి ఉద్ధరించబడతామని చెప్పన్నారు. వేదం అంత విశిష్టమైనటువంటిది. మరి వాళ్ళండి తత్తుల్యంగానే స్వామిని సంకటహరణ శ్రీ సాయి రమణ పంకజ చరణ నమో నమో వేదోద్ధరణ వెంకటరమణ వేదోద్ధరణ వెంకటరమణ సాయి నారాయణ నమో నమో సత్యనారాయణ నమో నమో. తిరుమల తిరుపతి దేవస్థానములు వేద పండితులను ఆలయాల్లో ఉంచండి, ప్రతి గ్రామంలోనూ కూడా వేదాన్ని ఉద్ధరించాలని చెప్పి పారాయణలు పెట్టి చక్కగా అక్కడ ఉద్ధరిస్తున్నారు. ఆ ఉద్ధరణకు కూడా సంకటములను తీసి మంచి స్థితిని కలిగించినటువంటి వేదనారాయణుడైనటువంటి సాయి భగవాను యొక్క అనుగ్రహంతో అక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనకి మీరు చూసినట్లయితే కొన్ని ఒక 5-6 ఏళ్ల క్రితం ఇక్కడ మనకు కూడా మహా రుద్రయాగాలు కూడా చక్కగా ఇక్కడికి అక్కడ వారు తరలి వచ్చి ఇక్కడికి స్వామి సన్నిధానం నుంచి వెంకటేశ సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి పుటపర్తి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన సాయీశ సమ దైవం నభూతో నభవిష్యతి. చూడండి అంచేతన కొన్ని కొన్ని సందర్భాల్లో వేద పోషణ చాలా ఉదాత్తమైనటువంటిదండి. అంచేత స్వామి కూడా ఇవాళ స్వామి వారు పెట్టినటువంటి కళాశాలల్లో ఈ విద్యాలయాల్లో వేదాన్ని చక్కగా అయితే ఇక్కడ ఏమిటంటే మనకి చాలా విశిష్టమైన విషయం రేపు మరి స్వామి జన్మదినోత్సవానికి చక్కగా ఇక్కడ దుబాయ్ లాంటి విశిష్టమైనటువంటి అక్కడ ఉండేటువంటి మిగిలిన వారందరూ కూడా ఇందులో చక్కగా అవన్నీ పాల్గొని చెప్పేటువంటి ఆ శుభోదయం 10,000 మంది పైగా చక్కగా ఇక్కడ నిలయానికి వచ్చండి చేస్తారనేటువంటి శుభవార్తలు కూడా విశ్వవ్యాప్తం అవుతున్నాయి. అంచేత స్వామి ఇప్పుడు కూడా ఏమిటంటే మానవ కులంగా ప్రేమతత్వాన్ని పెంచుతూ అన్ని విద్యలు అందరూ నేర్చుకుంటూ అంచేత అందరిలోనూ నేనే ఉన్నానంటున్నారు స్వామి, నన్ను వెతకాలన్నదో ప్రతివాడి యొక్క. అట్లనే సర్వదేవ నమస్కార సాయీ సంప్రతి గచ్చతి సర్వదేవ తిరస్కార అపి సాయీ సంప్రతి గచ్చతి. నువ్వు ఎవరికి నమస్కారం చేసినా సాయి భగవానుడికే, ఎవరిని తిరస్కారం చేసినా సాయి భగవానుడికే. అంచేత అపచార ఉపచారాలతో నిమిత్తం లేదు అనండి ఈ వేదాలను ఎట్లా ఉద్ధరింపజేస్తున్నారు, వేదములు ఎంత ఉద్ధరించబడతాయో. ఇంచేత దాని అర్థం అంటే మీకు మీమాంస చదవాలి, ఇంకా ఈ దానికి సంబంధించినటువంటి గ్రంథాలు చదివితే తప్ప ఇవాళ మనకు వేదార్థం చెప్పేటువంటి పండితులు కూడా బాగా తక్కువవుతున్నారు, వేదాధ్యయనం చేసేవాళ్ళు కూడా తక్కువవుతున్నారు. కానీ స్వామి ఏమిటంటే సనాతనమూర్తిగా ధర్మో రక్షతి రక్షత సత్యధర్మము శాంతి ప్రేమలతో జీవ నీ నిత్య జీవన యాత్ర సాగించు. సత్యము ధర్మము శాంతి ప్రేమ ఇవి కావాలని చెప్పానండి. ఈ వేదాలను ఎట్లా ఉద్ధరిస్తున్నారు స్వామి?
చాలా బాగుంది సార్. ఈనాడు మీరు మా స్టూడియోకి వచ్చి ఇన్ని విషయాలు వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం ప్రారంభం నుంచి ఎందుకు చేయాలి, ఇన్ని కర్మలు మనం ఈ దసరా నవరాత్రుల్లో స్వామి ఇన్ని పనులు మన చేత ఎందుకు చేయిస్తారు మన సాధన ముందుకు తీసుకువెళ్ళటానికి, అదే కాకుండా ఈ వేదం యొక్క ప్రాముఖ్యత మన జీవితంలో అది ఏ విధంగా మన ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతుంది, ఈ వేదం సకల మానవాళికి ఉపయోగపడుతుంది, సకల మానవాళికి కూడా చెప్పాలి అన్న ఒక ఉత్కృష్టమైనటువంటి ఆలోచనతో స్వామి అందరికీ వేదం చెప్పే అవకాశాన్ని అందిస్తున్నారు. చాలా సంతోషం సార్, ఈనాడు మీరు మా స్టూడియోకి వచ్చి ఇన్ని విషయాలు మాతో పంచుకున్నారు. సాయిరాం సార్.
సాయిరాం 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 అనేదంతా కూడా స్వామివారి యొక్క కృపానుగ్రహం అని చెప్పి అనుకుంటూ ఇటువంటి మద అవకాశాన్ని ఇచ్చినటువంటి భగవాన్ పాదపద్మాలకి నమస్సులు అర్పించుకుంటూ అస్తు స్వస్తి సమస్త సన్మంగళాన్ని భవంతు.
సాయిరాం
సాయిరాం.
ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటూ మరికొద్ది క్షణాల్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలు వింటారని మనవి చేసుకుంటున్నాడు. మరి ఇంతటితో గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. సాయిరాం.